ఎన్నిసార్లు చెప్పినా మౌనం అలవాటు అవటం లే. ఇంకా కొరడా పట్టుకోవాలేమో, లేకపోతే ప్లాస్టర్ ఆఫ్ పేరిస్ అంటించాలేమో. మౌనంగా ఉండు అంటే మాట్లాడొద్దు, పెదవులు కదపొద్దు అని అర్థం. ఎందుకు అర్థం కాదు అది? అది అందరికీ వర్తిస్తుంది, కార్యకర్తలకి కూడా. అవసరం ఉంటే మాట్లాడమని, కానీ కన్సెషన్ ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు పడితే ఎప్పుడు మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పమని కాదు. మౌనం లేకపోతే సాధన ఏం పనిచేయదు. మీరు అనుకుంటూ ఉండటమే మేము సాధన చేస్తున్నామని. ఇప్పటి నుంచి మాత్రం ఇంకెవరు మాట్లాడరు, నేను పక్కనే ఉంటాను, ముట్టికాయలు ఇస్తూ ఉంటా నోరు విప్పితే. మీకు అలవాటు అయ్యేంత వరకు అబ్సల్యూట్ సైలెన్స్ అంటే థాట్స్ కూడా ఉండకూడదు అని ట్రై చేయమంటే, అసలు సైలెన్స్కి మీరు చేస్తున్న ప్రయత్నమే ఏమీ కనిపించడం లేదు. అసలు సైలెన్స్ లేనిదే రాదు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం మనం కావలసినటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయకపోతే రాదు. అది కబుర్లు ఎన్ని చెప్పుకున్నా ఏమవు, దాని గురించి మీరు చెప్పుకోవటమే తప్ప అది మీకు రాదు. అది రావాలి అంటే మీరు సైలెన్స్ అయిపోవాలి మానసికంగా కూడా. ముందు మౌనంగా వైఖరిలో మౌనం వస్తే తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం. ఎంతెంత కుళ్ళులు మనసులో ఉంటాయో అవన్నీ కూడా బయటకు వచ్చేయాలి. క్లెన్సింగ్ ప్రాసెస్, స్నానం చేస్తారు కానీ మనస్సును కడుక్కోరు. గురుపాదుకాస్తవము బేసిస్ అన్నమాట మొత్తం స్పిరిచువాలిటీకి. ఆది శంకరాచార్యులు వారు చెప్పినటువంటి ఆ గురుపాదుకాస్తవము అంటే, గురువు నేనున్న పరిస్థితుల్లో ఉంటే అతను ఎలా జీవిస్తాడు, అది గురుపాదుకాస్తవం యొక్క సింపుల్ అర్థం. గురుపాదుకలు గురువు యొక్క ఆచరణ. మీరుండకూడదు, గురువు ఉండాలి. మీరున్న పొజిషన్లో గురువు ఉంటే ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది అది ఊహించుకుని మీరు జీవించటమే గురుపాదుకాస్తవం. ఈ శ్లోకాలు చదవటం కాదు, కానీ గురుపాదుకాస్తవము గురువు అనే దానికి కూడా నిన్న మనం చెప్పుకున్నాం. ప్రపంచంలో ఒకడే గురువు ఉంటాడు. గురుత్వము గురించి తెలిసినటువంటి వాళ్ళు చాలా మంది ఉండవచ్చు, కానీ గురుత్వము ఒకటే. డాక్టర్స్ చాలా మంది ఉంటారు, కానీ వైద్య శాస్త్రము ఒకటే. కెమిస్ట్స్ చాలా మంది ఉంటారు, కానీ కెమిస్ట్రీ యాజ్ ఎ సబ్జెక్ట్ ఒకటే. ఇంజనీర్స్ చాలా మంది ఉన్నారు, కానీ ఇంజనీరింగ్ ఎబిలిటీ ఉందే, ఇంజనీరింగ్ శాస్త్రం ఉందే, ఇంజనీరింగ్ విద్య ఉందే, అది ఒకటే. అలాగే గురుత్వము ఒకటే. దానికి ఫిజికల్గా మీరు ఏదైనా ఉదాహరణ కావాలి అనుకుంటే అది సూర్యుడు. రిపీటెడ్గా మీరు మీ మనస్సుని కరెక్ట్ చేసుకోండి. ఓ షిర్ది సాయిని చూసినా, ఓ లారీ మహాశయని చూసినా, ఏ భక్తుడి చరిత్ర చదివినా మీకు అందులో సూర్యుడు కనిపించాలి. అందుకే దాన్ని ఏమని చెప్తాం, జ్ఞాన సూర్యుడు, జ్ఞాన భాస్కరుడు. పదం అదే వాడతాం, కానీ ఆ పదాన్ని అర్థం ఎందుకు తెలుసుకోమంటే మౌనంగా ఉండం మనం. మీరు మౌనంగా ఉంటే కదా మీలోంచి ఆ గురువు పలికేది. అది బాగా అలవాటు చేసుకోండి. ఇక్కడ ఇక్కడే మీరు అలవాటు చేసుకోకపోతే ఇంటి దగ్గర అలవాటు అవుతుంది. అది కావలసిన కబుర్లు చెప్పుకోవచ్చు, అవన్నీ క్యాంప్ అయిపోయిన తర్వాత చెప్పాను కదా. 15వ తారీఖు సాయంత్రం మాట్లాడుకుందాం మనం. ఆ జ్ఞాన భాస్కరుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఆ గురు సత్తా. ప్రకృతే గురువు మనకి. ప్రకృతిలోంచే మనకి జ్ఞానము ఆవిర్భవిస్తుంది. భౌతిక జగత్తులో ఉన్నటువంటి గురువు కూడా భౌతిక జగత్తు నుంచే ఆ జ్ఞానాన్ని సంపాదించుకుని మనకి తెలియజేస్తాడు. భౌతిక జగత్తులో ఉండేటటువంటి ఆ జ్ఞానం మొత్తము కూడా 12 రకాలుగా మాత్రమే లభ్యమవుతుంది మనకి, 13వ రకమైనటువంటి జ్ఞానము లేదు. ఇంచేతంటే సూర్యుడు 12 రాశుల్లోనే తిరుగుతాడు కనుక, సూర్యుడు 12 రాశుల్లో తిరుగుతున్నప్పుడు మనం పొందగలిగేటటువంటి సంపూర్ణ జ్ఞానము యొక్క బీజాలు ఇప్పుడు మీరు చదువుతున్నటువంటి గురుపాదుకాస్తవంలో ఉన్నాయి. దాన్ని పట్టుకోండి. నిన్న మీతో చెప్పాను నేను, ఇంట్యూషన్ లోపల నుంచి గురువు మీకు ప్రేరణ ఇచ్చేటటువంటి పరిస్థితి మీరు కల్పించుకోవాలి. అది ఎప్పుడొస్తుంది అంటే బాహ్య జగత్తుకి మీరు మౌనం అయిపోతే. బాహ్య జగత్తులో స్పందనలు ఉన్నంత వరకు లోపల నుంచి చెప్పేటటువంటి గురువు యొక్క వాక్ మీకు వినిపించదు. అందుకని చెప్తున్నాను మౌనంగా ఉండమని. మౌనంగా ఉండటం అంటే లోపల నుంచి వినటానికి తగిన పరిస్థితి కల్పించుకోవటంలో. మీరేదో ఆలోచిస్తూ ఉంటే కూడా కుదరదు. అది గాంధీ గారు చెప్తూ ఉండేవారు కదా, ఇన్నర్ వాయిస్ అంటూ ఉండేవాడు. ఏంటా ఇన్నర్ వాయిస్? ఈ గురువు యొక్క వాక్యే అందరూ వద్దన్నా ఆయన ఆపనే చేసేవాడు. లోపల నుంచి వచ్చినటువంటి ఆ అంతర్వాణి ఏం చెప్తే అది చేసేవాడు మహాత్మా గాంధీ అయ్యాడు. మిగతా వాళ్ళందరూ గాంధీ వాదులు అయ్యారు తప్ప గాంధీ కాలేకపోతున్నారు ఎవరు కూడా. ఆయన పేరు చెప్పుకుని జీవించటం ఎప్పటికి కూడా. ఏంటి ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం అంటే అంతర్వాణి, లోపల ఉన్నటువంటి వాక్కుని వినగలగటము. మొదటి శ్లోకము గురుపాదుకాస్తవంలో మీకు ఆ శక్తినిస్తుంది. అర్థం చేసుకోండి దాన్ని. కళ్ళు మూసుకుని మేషరాశి, ఆ మేషరాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. ఈ నక్షత్రాలు కూడా మీకు తెలియాల్సినదే. లోపల ఉన్నటువంటి ఆ గురువు ఎలాగ ప్రవర్తిస్తాడు, గురువు ఉపయోగించుకునేటటువంటి పరికరాలు ఏమిటి, పనిముట్లు ఏమిటి అంటే ఈ విషయాలు మీరు ఖండతా పట్టాల్సిందే. నేను కెమిస్ట్రీ చదువుతాను కానీ సింబల్స్ నేను నేర్చుకోను, ఇంజనీరింగ్ చదువుతాను కానీ ఆ ఇంజనీరింగ్లో వాడేటటువంటి సంకేతాలు నేను అర్థం చేసుకోను, ఏమీ లాభం లేదు. అర్థం చేసుకోవాలి. వెంకయ్య స్వామి లాంటి వాళ్ళు ఆ సంకేతాలకి వాళ్ళదైనటువంటి భాష ఇచ్చుకోవాల్సి వచ్చింది. మన భాషలో ఆ సంకేతాలకు కావలసిన టెర్మినాలజీ లేదు కనుక వెంకయ్య స్వామి మాట్లాడేటటువంటి మాటలు మనకు అర్థం కావు. గురువు చెప్పేటటువంటి మాటలు నిజంగా మనకు అర్థం కావు. గురువు మీకు అర్థమయ్యేటటువంటి భాషలో ఆ సత్యాలను చెప్పడానికి ట్రై చేస్తాడు, కానీ ఎన్నాళ్ళు మీకు అర్థమయ్యే భాష మీరు వాడుతూ ఉంటారు? గురువుల యొక్క భాష అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. దానికి కావలసినటువంటి శక్తి ఈ మేషరాశి నుంచి వస్తుంది, అశ్విని నక్షత్రము నుంచి వస్తుంది, భరణి నక్షత్రము నుంచి వస్తుంది, కృత్తికా నక్షత్రం యొక్క మొదటి పాదము నుంచి వస్తుంది. అశ్విని నక్షత్రంలో 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృత్తికలో 1 పాదము, మొత్తం కలిపితే 9 పాదాలు ఉంటూ ఉంటాయి ప్రతి రాశికి. మళ్ళీ 9 గ్రహాలు అక్కడ మనకి పనిచేస్తూ ఉంటాయి. అంచేత మన శిరస్సులో 9 సెంటర్స్ యాక్టివేట్ అవుతాయి ఈ స్తోత్రాన్ని చదువుతున్నప్పుడు. యాక్టివేట్ అవుతున్నటువంటి ఈ 9 సెంటర్స్ మన శరీరంలో ఉన్నటువంటి నవద్వారాలకి లింక్ కలిగి ఉంటాయి. మస్తిష్కములో, శిరస్సులో 9 కేంద్రాలు యాక్టివేట్ అవుతున్నాయనేటటువంటి భావనతో ఈ శ్లోకం చదువుకుందాం. మళ్ళీ అక్కడ యాక్టివేట్ చేసేది సూర్యుడి యొక్క కిరణాలే అని గుర్తుంచుకోండి. వింటూ ఉండండి, ఏదైనా లేకపోతే ఖాళీగా ఉండాలి. ఆ మానసిక స్థితి కోసం వెయిట్ చేస్తున్నా నేను, మీరు ఆ మానసిక స్థితికి వెళ్ళాలని. మౌనం రిసీవింగ్ యాటిట్యూడ్. సూర్యుడు నుంచి గ్రహించగలిగేటటువంటి పరిస్థితి, సూర్యుడు నుంచి మానవజాతి గ్రహించగలిగేటటువంటి పరిస్థితి 9 రకాలుగానే ఉంటుంది. 10వ రకమైంది లేదు, కనుకే 9 గ్రహాలే ఉన్నాయి. మన ఎబిలిటీ అంతా 9 ఛానల్సే ఉన్నాయి మనకి. రిసీవింగ్ మూడ్లోకి రండి. శ్లోకం చదువుతున్నాను. శ్రీ సమంచితమద్వయం పరమ ప్రకాశమగోచరం భేదవర్జితమప్రమేయమనంతమాజ్యమకల్మషం నిర్మలం నిగమాంతమద్వయమప్రతర్క్యమబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయద్గురుపాదుకాం. క్యారెక్టర్స్ కొన్ని మనం డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది శ్లోకం చదువుతున్నప్పుడు. ఆ క్యారెక్టర్స్ ఏంటో శంకరాచార్యులు వారు అక్కడ ఇచ్చారు. అక్కడ నిర్మలం, ఏ విధమైనటువంటి మాలిన్యము లేనటువంటి మానసిక స్థితి. నిన్న నేను మీకు చెప్పాను, వేదాలు చదువుతున్నప్పుడు దృష్టి దోషాలు ఉంటాయి అని, మన భావంలో ఉన్నటువంటి దోషాలు వస్తాయి అని. ఆ దోషాలు లేకుండా ఉండేటటువంటి స్థితి ఈ మేషరాశిలో సంచరించేటటువంటి అశ్విని భరణి కృత్తిక నక్షత్రాల యొక్క కిరణాలు మీకు ఇస్తాయి. నిర్మలమైనటువంటి మనస్సును మనకి కావాలి. చిన్నపిల్లలు కొట్టుకుంటారు విపరీతంగా, కొట్టుకున్న తర్వాత మళ్ళా 5 నిమిషాల తర్వాత వాళ్లే కలిసి ఆడుకుంటూ ఉంటారు. మనం ఎలా ఉంటామో, మన జీవితాలు ఎలా ఉంటాయో ఆలోచించుకోండి. అలా లేకుండా కలిసిమెలిసి జీవించగలుగుతున్నావా? నిర్మలమైనటువంటి మనస్సు, ఏ విధమైనటువంటి ఇది లేకుండా. రెండోది అప్రతర్క్యము, తర్కం వద్దు. దీనివల్ల నేను అలా బిహేవ్ చేశాను, లేకపోతే నా ఎంత మంచివాడినో నేను, నువ్వు అలా చేసావు కనుక నేను ఇలా చేశాను. తర్కము, ఎక్స్ప్లనేషన్స్ ఇచ్చుకుంటాం మన బిహేవియర్కి. తప్పు చేశాం, ఒప్పేసుకుందాం తప్పు చేశామని. ఈ కారణం వల్ల తప్పు చేస్తేనే, ఆ కారణం వల్ల తప్పు చేస్తేనే. అరటి తొక్క మీద కాళ్ళు పెట్టాం, కాలు జారింది. నేను చూసుకోకుండా కాలు పెట్టాను అంటేనే, చూసుకుని కాలు పెడితేనే, జారటం జారటమే. ఇంచేత తర్కాలు వద్దు. తప్పులు చేశాను చాలానే. ఇతరుల యొక్క దోషాలను సవరించటానికి బాధ్యతలు మన నత్తి మీద వేసుకునేటటువంటి మూర్ఖత్వాలు చాలా చేస్తూ ఉంటాం మనం. మన జీవితాన్ని మనం సవరించుకోలేనటువంటి వాళ్ళము, ఇతరుల దోషాలు ఏం సవరించగలం మనం? అందుకని మౌనం. పిల్లలకైనా పెద్దలకైనా మనం చెప్పేదేంలే. మార్చుకోవటానికి ఈ డిస్కషన్స్ ఇక్కడ కూడా నేను మీకు చెప్తున్నాను, మీరు వింటున్నారు, మీరు సవరించుకుంటున్నారు అనేం కాదు. శంకరాచార్యుల వారు ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవించమన్నారు అనేది మనకి మనము తర్కించుకుంటున్నాం, అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. అంచేత ఇక్కడ నుంచి ఇంకా తర్కము వద్దు, లాజిక్ వద్దు. ఇందువల్ల అలా చేశాము, అందువల్ల ఇలా చేశాము, లేకపోతే నాకు కోపం వచ్చేది కాదు. కోపం రావటమే తప్పు, వచ్చాక మాటలు తోడటం రెండో తప్పు. ఇదంతా ఎందువల్ల వచ్చింది అంటే మౌనంగా ఉండకపోవటం వల్ల. మౌనంగా ఉంటే ఏమీ జరగదు. చేత ఈ మేషరాశి సాధకుడు చేసేటటువంటి అనేక తప్పుల్ని సవరించటానికి కావలసినటువంటి శ్లోకాలు ఉన్నాయి. అప్రమేయము, ప్రమేయము లేకుండా ఉండటం. ఇతరులు ఎలా జీవిస్తున్నారో నాకు అనవసరం, నేను నా కోసం జీవించుకుంటున్నాను. నా కోసం నేను జీవించుకోవటంలో గురువు యొక్క ఆ శక్తిని నిరంతరము వినటానికి కావలసినటువంటి సాధన నేను చేస్తున్నాను కనుక పక్కవాడితో మాట్లాడకపోతే వాడు పాపం ఫీల్ అయిపోతాడు మాస్టారు, అందుకని మాట్లాడాను నేను, ఎంత త్యాగమూర్తినో నేను. వద్దు, పక్కవాళ్ళు ఫీల్ అవుతే ఫీల్ అవుతారు, వాళ్ళు ఏమనుకుంటే మనకే, మీరు మాట్లాడుకోకండి. ఈ మూడు లక్షణాలు గుర్తుంచుకుందాం, ఇంకా చాలా ఉన్నాయి అందులో, కానీ మొదట ఈ మూడు లక్షణాలు. రేపు మిగతావి అలా చెప్పుకుంటూ వస్తాను నేను. నిర్మలం, అతర్క్యము, అప్రమేయము, ఈ మూడు లక్షణాలు గుర్తుంచుకోండి. నిర్మలం, ఎదుటివాడు ఆ మాట ఎందుకన్నాడు? మహాభారతం మొత్తం కూడా ద్రౌపదీదేవి నవ్వటం వల్ల వచ్చింది అని చెప్తూ ఉంటారు. ఆవిడ పాపం ఎందుకు నవ్విందో మనకు తెలియదు, కానీ ఆవిడ నవ్వింది కదా, దాని గురించి మీ సొంత ఆలోచనలు, మన సొంత ఆలోచనలు, అవి లేకుండా ఉండటమే నిర్మలం. వాళ్ళు అలా ఎందుకు నుంచున్నారు, వాళ్ళు వాళ్ళతో మాట్లాడారు కదా, వీళ్ళు వీళ్ళతో మాట్లాడారు కదా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, టిక్కు పెడితే కరెక్టే. మిగతా ప్రపంచం అంతా టిక్కు పెట్టి, గురువు మనకి టిక్కు పెట్టకపోతే ఆ జీవితం వేస్ట్. నిర్మలం, అతర్క్యము, లాజిక్ చెప్పుకోకండి మన బిహేవియర్కి. తప్పు చేసాము, ఒప్పేసుకుందాం తప్పు, ఈ తప్పు ఈ కారణం వల్ల చేశాను, ఆ కారణం వల్ల చేశాను, ఆ అతర్క్యము వద్దు. అప్రమేయము, ఇతరులతో ఏ విధమైనటువంటి సంబంధము పెట్టుకోను, నా జీవితము నా గురువు ఇంతే. కనీసం క్యాంపులో ఉన్నప్పుడైనా అక్కడే ఉండండి. ఏవేవో డిస్కషన్స్, ఏవేవో గందరగోళాలు, మీరది ఆపుకోలేకపోతే నిన్న నేను చెప్పిన స్థితికి మిమ్మల్ని తీసుకెళ్ళలేను నేను. మీరు వాతావరణం కల్పింపజేయాలి దాన్ని తీసుకెళ్ళటానికి, ఆ ఋతుంభర ప్రజ్ఞా స్థితికి, ఆ తురీయ స్థితికి, ఆ సమాధి స్థితికి మీరు వెళ్ళాలి అంటే పక్క వాళ్ళ సంగతి వదిలేయండి, ఎవరికి వాళ్ళు వెళ్ళటానికి ట్రై చేయండి. ఇది మొదటి శ్లోకము. మేషరాశి శిరస్సుతో స్టార్ట్ అవుతుంది, తర్వాత ముఖము, వృషభ రాశి కనుబొమ్మల కింద నుంచి చిబుకము పైభాగం వరకు, నీలిరంగు వర్ణము. శుక్రగ్రహము ఇక్కడ ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. గ్రహము అంటే మళ్ళా గుర్తుంచుకోండి, గ్రహించగలిగేటటువంటి శక్తి. శుక్రగ్రహము యొక్క శక్తి ఇక్కడ పనిచేస్తున్నాము అని చెప్తున్నాం. కృత్తిక రెండవ, మూడవ, నాలుగవ పాదాలు, రోహిణి నాలుగు పాదాలు, మృగశిర మొదటి పాదము, రెండవ పాదము ఇక్కడ పనిచేస్తూ ఉంటాయి. నేను నిన్న చెప్పాను, నేను మీరు నోట్స్ లాగా రాసుకోండి. ఈ నక్షత్రాలైనా మీరు ఇక్కడ నుంచి వెళ్ళేసరికి కంటతా వస్తే క్యాంపు ఏవైనా లాభం. 18 ఏళ్ల నుంచి నేను ఈ గందరగోళం చెప్తూనే ఉన్నాను. నాకు తెలిసినంత వరకు కరెక్ట్గా ఈ నక్షత్రాల పేర్లు చెప్పగలిగే వీరుడు నాకు ఇంతవరకు కనిపించలే. 18 ఏళ్ళు అయింది ఇవి చెప్పుకుంటూ. ఇంకా ఎన్ని 18 ఏళ్ళు మీరు చేస్తారో, ఎన్ని జన్మలు చేసుకుంటారో మీరు ఆలోచించుకోండి. కానీ ఇప్పటికైనా కనీసం టైం వేస్ట్ చేయకుండా ఈ నక్షత్రాలు, నక్షత్రాల యొక్క పాదాలు రాసి ఉంటే కానీ ఈక్వేషన్స్ రావు, ఎక్కాలు రాకుండా లెక్కలు ఎలా చేయలేము. వేద విజ్ఞానం మీకు రావాలి అంటే ఇవి రావలసిందే, ఇంకో దారి లేదు. ముఖము ద్వారా ఇవి ఎలా బహిర్గతమవుతాయో చెప్పేటటువంటి శ్లోకము. మనస్సుని మీ ముఖం మీద కేంద్రీకరించుకోండి. శుక్రగ్రహము నీలిరంగు వర్ణము. నాద బిందు కళాత్మకం దశ నాద భేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజ మండలాంతర్భాసితం పంచవర్ణమఖండమద్భుతమాది కారణమచ్యుతం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్ గురు పాదుకాం. నాద బిందు కళ మూడు, ప్రతి శ్లోకంలోనూ ఇవాళ మూడు మూడు మనం నేర్చుకుందాం. మొదటి శ్లోకంలో ఏం నేర్చుకున్నాం మనం? నిర్మలంగా ఉండటము, అతర్క్యము తర్కించుకోకుండా ఉండటము, ఇతరులతో ప్రమేయము పెట్టుకోకుండా ఉండటం. ఈ రాశిలో మూడు నేర్చుకోవాలి మనం, నాద, బిందు, కళ. కళ గురించి దత్త ప్రదక్షిణాలు చెప్తున్నప్పుడు మీకు చెప్తూ ఉన్నాను నేను, సూర్యుడి దగ్గర నుంచి చంద్రుడిలోకి ప్రతిరోజు కొన్ని కళలు వస్తూ ఉంటాయి, 16 కళలు వస్తూ ఉంటాయి. తిది చెప్పి ఆ కళ యొక్క పేరు చెప్తున్నాను. దత్త ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు ఆ కళల గురించి విశేషంగా చెప్పుకుందాం మనం. బిందువు మీరే, బిందువు అనేటటువంటిది ఈ అఖండమైనటువంటి అంతరాళాలలో మన అందరిలోనూ కూడా ఆ శక్తి యొక్క, ఆ సూర్యుడి యొక్క ఒక కణము, ఒక నిప్పు రవ్వ మనలో పరిచేస్తూ ఉంటుంది, దాన్ని బిందువు అంటాం. ఈ కళ, ఈ బిందువు రెండు ఎప్పుడైతే పరస్పరము కలుసుకుంటాయో నాదం ఏర్పడుతుంది. అది ఎలా ఏర్పడుతుంది అన్నది చూద్దాం మెల్లిమెల్లిగా. ఈ పాయింట్స్ మాత్రం గుర్తుంచుకోండి, బిందువు అనే పదము మనం ఎప్పుడు వాడుకున్నా ఐ అనే భావంతో వాడుకుంటాం, నేను అనేటటువంటి భావనతో వాడుతాం. కళలు దత్త ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు చెప్తాను, నాదము, కళలు, నేను ఇవి రెండు పరస్పరము కలుసుకున్నప్పుడు ఏర్పడేటటువంటి తరంగాలు. ఇవి 10 రకాలుగా ఏర్పడతాయని చెప్తున్నాడు. దశ నాద భేద వినోదకం. మీరు కొంచెం ఆలోచించుకోగలిగితే తర్వాత మౌనంగా కూర్చుని ఈ శ్లోకాన్ని పట్టుకుని నేను చెప్పిన హింట్స్ని బట్టి మీరు మననం చేసుకుంటూ వెళ్ళగలిగితే చాలా మీకు లాభాలు వస్తాయి. అలా మీరు మౌనంగా కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉండి మీ మనస్సులో ఏదైనా ఊహలు మెదిలితే నాతో చర్చించవచ్చు. మీరు మిథునం, కంఠము, మొత్తము మెడ, మనస్సు మెడ దగ్గరికి తీసుకురండి. ఈ మెడ చాలా విచిత్రమైనటువంటి పార్ట్ ప్లే చేస్తూ ఉంటుంది. జ్ఞానేంద్రియాలకి, కర్మేంద్రియాలకి మధ్య సమన్వయం కలగజేస్తూ ఉంటుంది. వారధి లాంటిది అది. ఆలోచనలను కార్యరూపంలో దాల్చడానికి కావలసినటువంటి మీడియం, బ్రిడ్జ్, సేతువు. ఇది మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు మొదటి పాదము, 2వ పాదము, 3వ పాదము కలిసి ఏర్పడుతూ ఉంటుంది. అంటే మన ఆలోచనలు మూర్తీభవించటానికి ఏ విధమైనటువంటి ప్రయత్నం చేయాలో ఈ శ్లోకంలో చెప్పబడి ఉంది. ఏ ఆలోచన అయినా కానివ్వండి, రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించిన ఆలోచనలు, కుటుంబ సమస్యలు, ప్రపంచ సమస్యలు, ఏదైనా కానివ్వండి, సొల్యూషన్ మీకు ఏదైనా కావాలి అంటే మీకున్నటువంటి ప్రాబ్లమ్స్కి ఈ మిథున రాశి ఆకుపచ్చని రంగు వర్ణము గల బుధగ్రహానికి సంబంధించినటువంటి సూర్యకిరణాల ద్వారా మనకి లభిస్తూ ఉంటుంది. శ్లోకం వినండి. కంఠము వద్ద మనస్సు, విశుద్ధి చక్రము వద్ద మనస్సు, మొత్తము కంఠము ఆకుపచ్చ వర్ణములో మారుతున్నటువంటి భావన, వ్యోమవద్ బహిరంతర స్థితమక్షరం అఖిలాత్మకం కేవలం నిజశుద్ధమేకమజన్మహి ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతానుమోద సుబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయద్గురు పాదుకాం. వ్యోమవత్, ఆకాశము వలె మీరు మాలాలి. ఆకాశం ఎలా ఖాళీగా ఉంటుందో మీ మనస్సులు, మీ వ్యక్తిత్వాలు కూడా ఖాళీ అయిపోవాలి. మీరు అంటూ ఏం ఉండకూడదు, అదే మౌనం. మీరుంటే కదా మాట్లాడేది. ఒక ఖాళీ డబ్బా ఉంటే ఎలా ఉంటుందో మీరు కూడా అలా అవ్వండి. వ్యోమవత్ బహిరంతర స్థిత, బయట ఆకాశమే, లోపల ఆకాశమే. దీన్ని ఘటాకాశం, మఠాకాశం, చిదాకాశం అని రకరకాల ఆకాశాల పేర్లతో చర్చించుకుంటూ ఉంటామే తప్ప ఆ ఆకాశ స్థితిలోకి నువ్వు వెళ్ళాలి అనేటటువంటి భావన రావటం లే. మౌనంగా శూన్యముగా ఖాళీగా ఏ విధమైనటువంటి ఆలోచనలు లేనటువంటి స్థితిని కనుక మీరు వెళ్ళగలిగితే అక్కడ అఖిలాత్మకమైనటువంటి అక్షరము శబ్ద సమూహాలు ఎలా ఏర్పడతాయో మీకు అర్థమవుతుంది, వేదాలు మీకు అర్థం అవటం మొదలెడుతుంది. వేదాలు అర్థం చేసుకునేటటువంటి స్థితికి మిమ్మల్ని తీసుకు వెళ్ళాలి అని నా కోరిక అని చెప్పాను కదా నిన్న. అది ఎప్పుడు ఉంటుంది అంటే వేదాలకి మీరు చదివిన చదువులు ఏమి పనికిరావు, ఏ చదువు పనికిరాదు, అన్నిటినీ ఖాళీ అన్నీ వదిలేసుకుంటూ నిర్మలంగా అతర్క్యంగా ఏ విధమైనటువంటి తర్కము లేకుండా మౌనంగా శాంతంగా మీరు ఉండటం నేర్చుకుంటే వ్యోమవత్ కంఠములో ఖాళీ ప్రదేశం ఎలా ఉంటుందో, కంఠం ఖాళీగా ఉంటుంది, ఆహారం తీసుకున్నా తీసుకుంటూ మాట్లాడుకున్నా మాట్లాడుకుండవచ్చు, కానీ ఆ ఖాళీ ప్రదేశమే ఏం చేస్తోంది మీకు, జ్ఞానేంద్రియాలకి కర్మేంద్రియాలకి మధ్య సమన్వయం కలగజేస్తోంది. దృష్టిని ఆ కంఠ ప్రదేశంలో ఉంచుకుని ఈ స్థితిని కొంచెం అనుభూతి చెందటానికి ట్రై చేయండి. మీరు కొంచెం కష్టపడాలి, సాధన సుఖంగా ఏం రాదు, మీరు చాలా కష్టపడాలి. కబుర్లు వింటూ కూర్చుంటే ఏం కాదు, కళ్ళు మూసుకుని కంఠ ప్రదేశంలో ఆ శూన్య ప్రదేశాన్ని గమనించుకోండి. ఇంటికి వెళ్ళాక గమనించుకుంటా మాస్టర్ అంటే నేను ఉన్నప్పుడే గమనించుకోలేను, మీరు ఇంటికి వెళ్ళాక ఏం చేస్తారు చెప్పినప్పుడే మీకు అర్థం కాకపోతే అది చేత మనస్సుని కంఠము శూన్య ప్రదేశంలో ఉంచుకోండి. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలుగా ఎలా మారుతున్నాయో ఉన్నటువంటి రహస్యం ఉంది అక్కడ గమనించుకోండి. కర్కాటక రాశి, రెండు లంగ్స్, ఊపిరితిత్తులు రెండు ఎలా పనిచేస్తాయో మొత్తం అందులో ఉంది. పునర్వసు నాలుగవ పాదము, పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు, ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు. లంగ్స్లో మీ దృష్టిని ఉంచుకోండి. మామూలుగా లంగ్స్లో దృష్టి ఉంచుకుని ఈ శ్లోకాలు చదివినా లంగ్కి సంబంధించినటువంటి అనేక బాధలు మీకు నివారింపబడతాయి. కానీ అంతకంటే ఎక్కువ ఈ ఊపిరితిత్తుల ద్వారా ఈ సృష్టి క్రమం అంతా ఎలాగా తయారవుతోంది అనేది రహస్యం ఇక్కడ చెప్పబడి ఉంది. మీరు చాలాసార్లు పుస్తకాల్లో అక్కడ కూడా చూస్తూ ఉంటారు, సత్సాయిబాబా వాళ్ళు ఇంత మట్టిలో ఇంత దేన్నో తీసుకుని దాని మీద ఊతాడు, ఆయన ఊదితే అది ఇంకో పదార్థంగా మారిపోతుంది. మీరు కూడా ఊదితే ఇంకో పదార్థంగా మారిపోవటానికి కావలసినటువంటి శక్తి ఈ శ్లోకంలో ఉంది. దెబ్బలు తగిలినప్పుడు అప్పుడు కూడా తగ్గిపోతుందిలే అని ఊతూ ఉంటాం మనం పిల్లలకి, నటిస్తాం అంటే పెద్దవాళ్ళని చూసి మనం ఊదితే ఏమవుతుంది అక్కడ. కానీ ఆ కర్మకాండ ఎందుకు జరుగుతోంది, ఎక్కడో మన శరీరంలో ఆ సంకేతం ఉంది, ఊదటము ద్వారా శ్వాసను ఉపయోగించుకోవటం ద్వారా పదార్థాలను మార్చవచ్చు. ఎలా మార్చాలో ఈ శ్లోకంలో చెప్పబడి ఉంది, జాగ్రత్తగా వింటే మీకే అర్థమవుతుంది అందులో ఆ మెథడ్. చంద్రుడు ఈ రాశికి అధిపతి, కాషాయ రంగు వర్ణము, బుద్ధి రూపమ బుద్ధికం త్రితైక కూట నివాసినం, నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకం. పశ్చ పశ్చిమాంతర ఖేళనం నిజ శుద్ధ సంయమి గోచరం ప్రాతరేవ హి మానసాంత భావయేద్ గురు పాదుకాం. సంయమి కండిషన్ అది, సంయమము కలవాడి మాటలే వాక్శక్తి కలిగి ఉంటాయి. ఎలాంటి సంయమం కావాలి అనే దానికి యమ నియమాలని చెప్పి పాతంజలి 10 సూత్రాలు చెప్పాడు మనకి. మనకున్నటువంటి దశ ద్వారాలను ఉపయోగించుకుంటూ ఆ సంయమము ఎలా చెయ్యాలి అని చెప్పుకుంటూ అహింసా సంయమము అంటే వాక్ సంయమనము కనుక మీరు చేయగలిగితే కొంచెం అర్థం చేసుకుని అలాంటి పరిస్థితి ఆశ్రమంలో మీరు తాసుకురాగలిగేటటువంటి ధైర్యం చేయగలరేమో చూడండి. వాక్ సంయమనము మొట్టమొదట కావాల్సింది. అనవసరమైనటువంటి మాటలు చాలా మాట్లాడతాం. మీరు ఈసారి మాట్లాడేటప్పుడు ఆ మాట మాట్లాడకపోతే ఎంత వ్యర్థంగా మాట్లాడతామో మనం, అలాగ నోరు ఆగదు, అలాగ వెళ్తూ ఉంటుంది బండి. ఆలోచించుకోండి, అసలు ఆ మాట మాట్లాడాలా? ఉత్తనే డబ్బు ఖర్చు పెట్టాం కదా, కానీ ఉత్తనే వాక్శక్తిని ఖర్చు పెట్టేటటువంటి మూర్ఖుల్ని ఏమనాలి? సాధకులు అందులో అందరు మాట్లాడొద్దు. అసలు మీరు మాట్లాడాల్సిన అవసరమే లేదు. అసలు సంయమనం, ఆ సంయమనాన్ని కనుక వాక్ లో మీరు కనుక పాటిస్తే వాక్ ద్వారా ఎవరికి బాధ కలిగించినటువంటి స్థితిలో మీరు ఉండగలిగితే అటువంటి చోట సింహము ఆవులు కూడా ఒకే చోట నీళ్లు తాగుతారు అని ఎన్నిసార్లు చెప్పి మారండి. మీరు మాటలు మారటం లేదు, ఆలోచనలు మారటం లేదు. ఎక్కడ ఉన్నవాళ్ళు అదే భ్రష్ట స్థితిలో ఉన్నారు. మీరు మార్చుకోండి దాన్ని. దాన్ని మార్చుకోకుండా ఎన్ని శ్లోకాలు చదివి ఎన్ని అనుగ్రహ పీఠాలు పెట్టుకుని ఎన్ని స్మర్తగామి పీఠాలు పెట్టుకున్నా పేడలే ఉంటాయి, అక్కడ గబ్బిలాలే తిరుగుతూ ఉంటాయి. కొంచెం మనస్సును మార్చుకోండి. బుద్ధి రూపమ బుద్ధికం, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. బుద్ధి రూపమే, మీ బుద్ధి ఎలా ఉంటే ఆ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. శునిచైవ శ్వపాకేచ పండిత సమదర్శిన, పండితుల్లోనూ బ్రాహ్మణులు గవి హస్తి. శునిచైవ శ్వపాకేచ ఆవుల్లో, బ్రాహ్మణుల్లో, కుక్కల్లో, ఛాండాలుల్లో, అందరిలోనూ కూడా పండితులకి ఆ భగవంతుడే కనిపిస్తాడు. మనకి పండితుల్లో కూడా మన అహంకారమే కనిపిస్తుంది. ఒక మహాపండితుడు శంకరాచార్య వారు ఏదైనా శ్లోకం రాస్తే దాన్ని క్రిటిసైజ్ చేసేటటువంటి మహానుభావుని నేను ఎరుగును. శంకరాచార్యుల వారు ఏం రాశారో దాని మీద వీళ్ళు క్రిటిసిజం చేస్తారన్నమాట. వీళ్ళు అంటే ఆ బుద్ధి రూపం అబుద్ధికం, ఆ బుద్ధిలో ఎంత అబుద్ధి ఉందో అర్థం అవుతోంది కదా. అలాంటి తప్పు చేయకుండా ఉండేటటువంటి స్థితి తెచ్చుకోండి. సింహరాశి హృదయము, మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర మొదటి పాదము. సింహరాశి తెల్లటి ధవళమైనటువంటి కాంతి కలిగినటువంటి ఒక బిందువు హృదయంలో ఉంటుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ బిందువు మీద మీ దృష్టి పెట్టగలిగితే పెట్టుకోండి. హృద్గతం విమలం మనోజ్ఞ విభాసితం పరమాణుకం నీల మధ్య సునీల సన్నిభనాద బిందు నిజాంశుకం సూక్ష్మ కర్ణిక మధ్యమ స్థిత విద్యుదాది విభాసితం ప్రాతరేవ హి మానసాంత భావయేద్ గురు పాదుకాం. కన్యారాశి, నిన్న చెప్పాను నేను మీకు, మొత్తము ఆధ్యాత్మిక జగత్తులో ఏ రాశి అయినా కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది అంటే అది కన్యారాశి. ఆ కన్యారాశి, ఆ కన్యకా పరమేశ్వరి సర్వ అవతార పురుషులకు కూడా మూల స్థానమైనటువంటి ఈ రాశిని పట్టుకోవటానికి ప్రయత్నించండి. ఉత్తర నక్షత్రం యొక్క 2వ, 3వ, 4వ పాదాలు, హస్త నక్షత్రం యొక్క అన్ని పాదాలు, చిత్త నక్షత్రం యొక్క 1వ పాదము, 2వ పాదము కలిసి ఈ రాశి ఏర్పడుతుంది. బుధగ్రహము ఆకుపచ్చని రంగు, లంగ్స్ కింద 2 అంగుళాల బ్యాండ్లో పక్కటెముకల కింద నుంచి ఇలాగా ఊహించుకోండి, ఇలా 2 అడుగులు, 2 అంగుళాలు విడుతులో, అది స్థలము. ఇది ఏరియా. రిప్స్, రిప్స్ కింద 2 అంగుళాలు పట్టి లాగే వేసుకుంటే ఏదైనా ఉంటుందేమో అన్నట్టు ఆకుపచ్చని రంగు ఊహించుకోండి. పంచీకరణం అక్కడ జరుగుతుంది. పంచతత్వాలు సూక్ష్మీకృతము అక్కడే అవుతాయి, పంచీకృతము అక్కడే అవుతాయి. అదే చెప్తున్నాడు ఈ శ్లోకంలో. పంచ పంచ హృషీక దేహ మనశ్చతుష్క పరస్పరం పంచభూత సకామ షట్క సమీర శబ్ద ముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరేవ హి మానసాంత భావయేద్ గురు పాదుకాం. తులారాశి బ్యాలెన్స్ సమత్వం యోగ ఉచ్యతే. ప్రతిదీ ఒక అద్భుతమైనటువంటి సంతులనం ఉంటుంది ప్రపంచంలో. ఏ ఎనర్జీ ఎక్కువైనా ఆ పదార్థం అక్కడ స్థిరంగా ఉండదు, అది ఇంకో డైరెక్షన్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మానసిక బ్యాలెన్స్ నుంచి, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల నుంచి, ఎక్కడైనా కూడా మీకు బ్యాలెన్స్ కావాలి అంటే, సంతులనం కావాలి అంటే ఈ రాశిని ఉపయోగించుకోండి. చిత్త నక్షత్రం యొక్క 3వ, 4వ పాదము, స్వాతి నక్షత్రం యొక్క 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు కలిసి ఈ తులారాశి ఏర్పడుతుంది. మానసిక సంతులన దగ్గర నుంచి, ఆధ్యాత్మిక సంతులన దగ్గర నుంచి బ్యాలెన్స్ అనేది మీకు ఎక్కడ కావాల్సి వచ్చినా కూడా ఈ శ్లోకాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. ఎలా ఉపయోగించుకోవాలో ఆ శ్లోకంలోనే చెప్తున్నాడు ఆయన. పంచముద్ర సులక్ష్య దర్శన భావమాత్మ నిరూపణం విద్యుదాది ధగద్ధగిత సుచిర్ వినోద వివర్ధనం చిన్ముఖాంతర వర్తనం విలసద్ విలాసమమాయికం ప్రాతరేవ హి మానసాంత భావయేద్ గురు పాదుకాం. వృశ్చిక రాశి, ప్రైవేట్ పార్ట్స్, మర్మావయాలు. కొత్తది ఏదైనా సృష్టించదలుచుకుంటే, మీ జీవితంలో నూతనమైనటువంటి మార్పులు ఏమైనా చేయదలుచుకుంటే, విశ్వామిత్ర సృష్టి అని చెప్పుకుంటూ ఉంటాం మనం కొత్త కొత్త పదార్థాలు అవి. ఎనీథింగ్ న్యూ, ఇంతవరకు ప్రపంచంలో లేనిది ఏదైనా కూడా మీరు తయారు చేయదలుచుకుంటే ఈ శ్లోకం ఉపయోగపడుతుంది. నిన్న చెప్పాను కూడా, నేను వృశ్చిక రాశి, విషాన్ని అమృతంగా మార్చగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి రాశి. ఈ రాశిని ఉపయోగించుకునే అమృతత్వాన్ని తీసుకురావటానికి ఋషులందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఋషులందరూ కూడా చిరంజీవిత్వము, అమృతత్వము పొందటానికి చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ రాశిలోంచి ఉద్భవిస్తాయి. ఈ రాశిని ఎలా ఉపయోగిస్తారు అనేది విశాఖ 4వ పాదము, అనురాధ నక్షత్రం యొక్క 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం యొక్క 4 పాదాలు ఉపయోగించుకోవటం తెలిస్తేనే ఈ అమృతత్వం మనకి లభిస్తుంది. అంతేకాకుండా కుజగ్రహము, కుజగ్రహము అంటే ఒక హింట్ నేను మీకు నిన్న చెప్పాను, గుర్తుంచుకోండి, ఎరుపు రంగు పసుపుగా మారటం. అందుకే మనము కుంకుమ పసుపు పూజలకు ఉపయోగిస్తాం. ఎరుపు పసుపుగా మారేటటువంటి విద్యయే అమృతత్వ విద్య. రాగిని బంగారంగా మార్చేటటువంటి విద్యయే ఆల్కెమీ. కానీ రాగి బంగారంగా ఏం మారదు, రాగి రాగే బంగారం బంగారమే, అవి ఏం మారో. కానీ మీరు మార్చగలుగుతారు దాన్ని. చేతొచ్చిన వాడు రాగిని బంగారంలాగా వాడగలడు, చేత కాని వాడు బంగారం లాంటి జీవితాన్ని రాగే కాదు మట్టి కంటే హీనంగా ఉపయోగించుకుంటాడు. ఆ ఉపయోగించుకునేటటువంటి టెక్నిక్ ఈ శ్లోకం చెప్తుంది మీకు. ప్రైవేట్ పార్ట్స్ దగ్గర త్రికోణాకృతిలో ఎర్రని కుజగ్రహం యొక్క కిరణాలు పసుపు రంగులోకి మారుతున్నాయి అనేటటువంటి భావన చేసుకోవాలి. ప్రైవేట్ పార్ట్స్ దగ్గర రెడ్ కలర్ ఎల్లోగా మారటం మీరు ఆ చేంజ్ ఊహించుకోవచ్చు. మీరు బ్యాండ్ ఎర్రని కిరణాలు పడుతున్నాయి, పడగానే అక్కడ పసుపు రంగుకి మారిపోతున్నాయి. పంచవర్ణ సుచిర్ విచిత్ర విశుద్ధ తత్వ విచారిణం చంద్ర సూర్య చిదగ్ని మండల మండితం ఘన చిన్మయం చిత్కళా పరిపూర్ణమంతర చిత్ సమాధి నిరీక్షణం ప్రాతరే వహి మానసాంతర్భావయేద్ గురు పాదుకాం. ధనస్సు తొడలు, కామర్స్ వ్యాపారము, మూలా నక్షత్రం నాలుగు పాదాలు, పూర్వాషాఢ నాలుగు పాదాలు, ఉత్తరాషాఢ ఒక పాదముతో ఏర్పడుతుంది. హంసచారమ ఖండనాదం అనేక వర్ణమ రూపకం శబ్దజాలమయం చరాచర జంతు దేహ నివాసినం చక్రరాజమనాహతోద్భవమేకమర్ణమత పరం ప్రాతరే వహి మానసాంతర్భావేద్గురు పాదుకాం. మకర రాశి పిక్కలు, నీ నుంచి మోకాలు నుంచి యాంకిల్ వరకు, ఉత్తరాషాఢ రెండవ మూడవ నాలుగవ పాదాలు, శ్రావణం నాలుగు నాలుగు పాదాలు, ధనిష్ట మొదటి పాదము రెండవ పాదము కలిసి మకర రాశి ఏర్పడుతుంది. నీలిరంగు వర్ణము మోకాలు దగ్గర నుంచి యాంకిల్ వరకు నీలిరంగు వర్ణాన్ని ఊహించుకుంటూ వినండి. జన్మ కర్మ విలీన కారణ హేతుభూతమ బోధకం జన్మ కర్మ నివారకం రుచి పూరకం భవతారకం నామ రూప వివర్జితం నిజ నాయకం సుఖదాయకం ప్రాతరే వహి మానసాంత భావయేద్ గురు పాదుకాం. కుంభరాశి యాంకిల్ మడమ, ధనిష్ట మూడవ పాదము నాలుగవ పాదము, శతభీషణ నాలుగు పాదాలు, పూర్వభాద్ర మొదటి పాదము రెండవ పాదము కలిసి ఏర్పడేటటువంటి రాశి ఇది. తప్త కాంచన దీప్యమాన మహాణు మాతృక రూపకం చంద్రికాంతర తారకైరవ ముజ్వలం పరమాస్పదం నీల నీరద మధ్యమ స్థిత విద్యుదాది విభాసితం ప్రాతరే వహి మానసాంతర్భావయేద్గురు పాదుకాం. శంకరాచార్యులు వారు రాసినటువంటి ఈ గురుపాదుకా స్తవం ఎంత అద్భుతమైనదో మీకు చిన్న ఉదాహరణ ద్వారా తెలుస్తుంది. రాబోయేటటువంటి యుగాన్ని ఎక్వేరియన్ ఏజ్, కుంభరాశి యుగం రాబోతోంది అని మహానుభావులందరూ చెప్తున్నారు. ఇప్పుడు రాబోయేటటువంటి యుగం పేరు కుంభరాశి యుగం. ఈ కుంభరాశి యుగం వస్తోంది అని ఎలా తెలుస్తుందిట మనకి? మహాణు మాతృక రూపకం, తప్త కాంచన దీప్యమాన మహాణు మాతృక రూపకం, అణుశక్తి. ఎప్పుడైతే తల్లిలాగా మానవజాతిని పోషించగలిగేటటువంటి శక్తిని సంపాదించుకోగలుగుతుందో అప్పుడు ఆ కుంభరాశిగా వస్తుంది అని చెప్తున్నాడు ఆయన. అక్కడ అణు విస్ఫోటన జరిగింది, కానీ దాన్ని మనం దేనికి ఉపయోగించుకోగలుగుతున్నాం? ఇప్పుడు నాశనానికి ఉపయోగించుకోగలుగుతున్నాం, కన్స్ట్రక్టివ్ పర్పసెస్కి ఉపయోగించుకోలేకపోతున్నాం. రియాక్టర్స్, న్యూక్లియర్ రియాక్టర్స్ మనం ఉపయోగించుకుంటున్నా, ఆ న్యూక్లియర్ రియాక్టర్స్లో వచ్చేటటువంటి వేస్ట్ ఉందే అది మళ్ళా కొంప ముంచుతుంది అని భయపడుతున్నారు. ఆ స్థితిని దాటటానికి కావలసిన పరిస్థితి మీరు న్యూస్ పేపర్లో ఎప్పుడైనా చదివితే కుంభయుగం ప్రవేశించింది అని మీరు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి ఇది ఎందుకు ఉదాహరణ ఇచ్చాను అంటే, మీరు కనుక ఈ శ్లోకాలని మననం చేసుకోగలిగితే భవిష్యత్తు మీకే తెలుస్తుంది. ఈ కుంభరాశి యుగంలో ఏ విధంగా మీరు జీవించగలరో. చంద్రకాంతర తారకైరవ ఉజ్వలం పరమాస్పదం, చంద్రుడు సూర్యుడు నక్షత్రాల యొక్క జ్ఞానము మళ్ళా తిరిగి ఏర్పడుతుంది. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ప్రయత్నం అదే. ఆ మహాణు మాతృక రూపకం అణుశక్తి తల్లి వలె మనని పోషించగలిగేటటువంటి స్థితికి మనం ఎదగాలి, తీసుకురావాలి. అంచేత ఈ శ్లోకాలు మీరు మామూలుగా పారాయణ చేసుకుంటే ఏం లాభం, కొంచెం మననం చేసుకోండి. నేను ఉండగానే మననం చేసుకుంటే మీ దగ్గర మీకు వచ్చినటువంటి ఆలోచనలు కరెక్ట్గా ఉన్నాయో లేదో నేను చెప్పగలను. మీరు మిగతా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడ కూర్చుని నేను చేయగలిగేది ఏముంది? నోట్స్ రాసుకోమన్నాను, రాసుకున్న వాళ్ళు నాకు చూపించమన్నాను. మీరే నోట్స్ ఇచ్చేయండి, మేము ఖండితా పడతాం. ఆధ్యాత్మిక జగత్తులో అన్ఫార్చునేట్గా అది జరగదు. టెక్స్ట్ బుక్స్ అవి చెప్పినా ఏం చేసినా ఎవరి నోట్స్ వాళ్ళు రాసుకోవాల్సిందే, ఎవరి సాధనలు వాళ్ళు చేసుకోవాల్సిందే తప్ప, ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ నాకు తట్టింది. ఆ శ్లోకం కుంభరాశి గురించి చదివితే మీకేం తడుతుందో. కానీ అది తట్టడానికి మీరు మౌనంగా ఉంటే కదా, దాని గురించి మననం చేస్తే కదా. ఇక్కడ కూడా కూర్చుని అక్కడ వాళ్ళు అలా ఎందుకన్నారో తెలుసా, నేను ఎలా వాయించేశానో తెలుసా, నేను ఎంత తెలియగలదాన్నో ఎంత తెలియగలవాడినో తెలుసా, ఎందుకు అవంతా సైలెంట్గా శాంతంగా మౌనంగా అర్థం చేసుకోండి. ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీకు ఇచ్చిన గురువులు మీరే ఎందుకు ఎన్నుకోబడ్డారు, మీ అదృష్టం అది, మీ దురదృష్టమేమో కూడా. మీరు ఎన్నుకోబడ్డవారని తెలిసి కూడా దాన్ని ఉపయోగించుకోలేకపోతే, కొంచెం మీరు మానసికంగా కష్టపడలేకపోతే, చేత కుంభరాశి యుగాన్ని పూజ్య గురుదేవులు ఎలాగ వర్ణించారో మీకు తెలుసు. ఆయన ఇచ్చిన వర్ణన కుంభరాశికి ఆది శంకరాచార్యుల వారు ఇచ్చినటువంటి వర్ణన ఏవైనా పోలికలు ఉన్నాయేమో చూసుకోండి మీరు. తప్త కాంచన దీప్యమాన మహాణు మాతృక రూపకం చంద్రకాంతక తారకైరవముజ్వలం పరమాస్పదం నీల నీరద మధ్యమస్థిత విద్యుదాది విభాసితం ప్రాతరేవహి మానసాంత భావయేద్ గురు పాదుకాం. లాస్ట్ది మీనరాశి పాదాలు. గురువు యొక్క పాదాలు మీ శిరస్సు మీద ఉంచుకుని ఈ ప్రార్థన చేస్తున్నారు మీరు. ఆ ముద్ర ఎదురుకుండానే గురు పాదుకలు పీఠ మీద ఉన్నాయి. ఆ గురు పాదుకల్ని మీ శిరస్సు మీద పెట్టుకోవాలి. మీరు ముద్ర వేసుకోండి. అది చెప్పాను, దేవాలయంలో మీ శిరస్సు మీద అదే ముద్ర వేస్తారు అని. శఠగోపంలో ఏ దేవాలయానికి వెళ్ళినా పేరు రకరకాల దేవుళ్ళ పేరు ఉంటాయి, కానీ ఆ శిరస్సు మీద పెట్టేది మాత్రం పాదుకలే. ఆ పాదుకల్ని మీరు పెట్టుకోగలిగితే ఇప్పుడు ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి శక్తి మీలో కూడా దిగుతుంది అనేటటువంటి భావనతో ఆ గురు పాదుకల్ని శిరస్సు మీద పెట్టుకోండి. కావలసినటువంటి మార్పులు చేర్పులు గురువే చేస్తాడు. వినండి జాగ్రత్తగా. పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిసి ఏర్పడేటటువంటి మీనరాశి పాదాల వద్ద నీలి రంగు కిరణాలతో గురుగ్రహం యొక్క ప్రభావంతో శోభిల్లుతూ ఉంటుంది. స్థూల సూక్ష్మ సకారణాంతర ఖేలనం పరిపాలనం, ఆ మాటల్ని జాగ్రత్తగా గమనించుకోండి. ఆ గురువు ఏం చేస్తాడో, స్థూల సూక్ష్మ సకారణాంతర ఖేలనం పరిపాలనం విశ్వ తేజస ప్రాజ్ఞ చేత సమంతరాత్మ నిజాంశుకం సర్వకారణమీశ్వరం నిటలాంతరాళ విహారకం ప్రాతరేవహి మానసాంతర్భావయేద్ గురు పాదుకాం. ప్రాతరేవహి మానసాంతర్భావయేద్ గురు పాదుకాం. గురువు యొక్క అనుగ్రహాన్ని స్వీకరిస్తూ మాట్లాడకండి. ఒకళ్ళో ఇద్దరు కార్యకర్తల్ని మాట్లాడమంటే అసలు మీరు మౌనంగా ఉండలేకపోతున్నారు. అదేంటో మౌనంగా ఉండండి. ఇప్పుడు మీరు కాఫీ ఇస్తారేమో అని నేను ఆశిస్తున్నాను. కాఫీ తాగగానే సూర్య నమస్కారాలు.